కాబట్టి ప్రజలందరికీ కూడా జ్ఞానప్రాప్తి రస్తు, సుజ్ఞానప్రాప్తి రస్తు, ప్రజ్ఞానప్రాప్తి రస్తుని దీవిస్తున్నాను. ఏమిటంటే ఈ ఉదావతి పట్టుకోవడానికి ఒక కారణం ఉన్నది. కన్యామణి పెళ్లి కానావిడ రోకలిని పట్టుకుంటే ఆ రోకలి ఒక రోజంతా ఒక 24 గంటల పాటు పువ్వులా మారిపోతుంది, కాబట్టి పట్టుకుంది. పట్టుకున్నా కాబట్టి ఇప్పుడు కష్టంలో ఉంది, అందుకని గట్టి అలా పట్టుకునే ఉండిపోయిందిట. నా చెయ్యి ఎక్కువసేపు పట్టుకోగా పట్టుకోగా ఈ రోకలి కాస్త మెత్తని పువ్వులా ఉంటుంది. రోకలు రోకల్లో ఉన్నా దానితో కొడితే రోకలితో కొట్టడం వల్ల తగిలే దెబ్బ తగలకుండా పువ్వుతో కొట్టినట్టు అవుతుందనే ఉద్దేశంతో అలా 3 రోజులు పట్టుకునే ఉంది. ఆవిడ పూజ చేస్తుంది పట్టుకుంది, పూజ చేసింది పట్టుకుంది. 3 రోజులు అయ్యాక ఆయన తలుపు తీశాడు. ఏమ్మా ఏమంటావంటే, ఇంకేముంది కంగారు పడకు, నీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, స్వర్గ సౌఖ్యాలు కలుగుతాయి, స్వర్గం ప్రాప్తిస్తుంది నీకు అందట. ఈలోపు అక్కడ మహారాజు గారు ఏం చేశారు, తన కుమారులు బంధింపబడ్డారని, సైనికులు చచ్చారని ఈ పారిపోయి వచ్చినోడు ఒకటి చెప్పాట. ఎప్పుడు ఒకడు ఉంటాడండో వెనకాతల యుద్ధానికి వెళ్ళేటప్పుడు భటుల్లో కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఉత్తుత్తే ఇలా కత్తి ఊపుతారు వాళ్ళు. ఎందుకైనా మంచిదని వెనకాతలు దూరంగా ఉండనమాట. అవకాశం ఉందా, అవతలవాడిని చంపారా, వీడు కూడా దూకి నేను పొడిచానంటాడు, లేదా పారిపోతాడు. అలాంటి ఒక మహానుభావుడు ఈ రాక్షసుడు రోకలితో సైనికుల్ని కొట్టి చంపుతో ఇద్దరిని సుమతిని సునీతిని బంధించడం చూసి పారిపోయొచ్చి, మహారాజా మీ పిల్లలు బందీలైపోయారు, సైనికులంతా చచ్చిపోయారు, కుజంబుడి చెరసాల పాలు చేశాడని చెప్పగానే వణికిపోయాడు ఆయన. ఇప్పటి వరకు నేను వాణ్ణి ఉపేక్షించి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను, రాజుగా నా కర్తవ్యాన్ని విస్మరించానని అప్పుడు ఆయన బాధపడ్డాడు. కాకపోతే ఏం చేయగలడు మరి, వాడిని ఓడించాలంటే వాడి దగ్గర రోకలు ఉంది, రోకలు ఉన్నంత వరకు వాడి దగ్గరికి వెడితే రోకలతో మోస్తాడు, అంతకంటే ఆకలికి చాచి ఇక్కడైనా ఉండొచ్చు కానీ వాడి రోకలు దెబ్బలు తినలేమనుకున్నాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది, వెంటనే నగరం అంతా చాటించాడు. ధనుజు దునిమి ఎవడు నా తనయుల విడిపించు, అట్టి ధరణీశ్వర నందనునకు ఇచ్చద నా సుతనని పురిలో చాటవని చిన్నతడార్తుండై. వెంటనే ఆయన నగరమంతా చాటించాడు. నా కుమారుల్ని చెరసాల పాలు చేసి నా కుమార్తెని ఎత్తుకుపోయి ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కుజంభుడని రాక్షసుణ్ణి ఎవడు సంహరిస్తాడో, సంహరించి నా పిల్లల్ని నాకు అప్పగిస్తాడో అటువంటి వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, నా రాజ్యంలో కొంత భాగం ఇస్తాను అని చాటగా, ఆ కాలంలో భనందుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప వీరుడు. ఆయన ఈ మహారాజు గారు ఈ విదూరధుడు అనేవాడు కోత్సల దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో భనందుడు హస్తినాపురాన్ని పరిపాలించేవాడు. ఆ భనందుడి కొడుకు హస్తినాపుర సింహాసనాధీశ్వరుడైన వత్సంధ్రుడు అనే కుర్రాడు అన్నాడు. ఆయన భనంద పుత్రుడు, హస్తినాపుర సింహాసనానికి ప్రస్తుతం యువరాజు, భవిష్యత్తులో రాజు. వాడి పేరు వత్సంధ్రుడు. వాడు విన్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు, కోసల దేశపు రాజు గారు విదూరతుడు మీకు ఏమన్నా తెలుసా అంటే తెలియడం ఏంట్రా, వాడు నేను చాలా మిత్రులం, మేమిద్దరం కలిసి వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాం, అతడు నా సహపాఠి అన్నట్ట. అయితే మీకు మిత్రుడా కోసలరాజు, ఆ రాజుగారికి చాలా కష్టం వచ్చింది, ఆయన కూతుర్ని కుమారుల్ని ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోయాట, ఆ రాక్షసుడి పేరు కుజంభుట్ట, వాడిని సంహరించి నా పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళకి నా కూతుర్ని ఇస్తానని ఆ రాజుగారు చాటించాడు, నన్ను ఏం చేయమంటావని అడిగాడు ఈ వత్సంధ్రుడు. అప్పుడు ఆయన, నాయన ఇక్కడే నీకు ఒక ఎటుకు చెప్పాలి, కోసలరాజు గారు నాకు ఆత్మీయుడు, ఆయన కూతురు ఎప్పుడైనా నా కోడలవ్వాలని నేను తహతహలాడాను, నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, ఆ రాజుకు ఉపకారం చేయటం ఇష్టమే, కానీ నువ్వు చంపడానికి వెళ్ళేది సామాన్యుడి దగ్గరకు కాదు, కుజంభుడనే రాక్షసుడి దగ్గరికి. వాడి చేతిలో ఒక ముసలం ఉంటుంది, ఆ ముసలం తగిలిందా ఎంతటి వాడైనా చావక తప్పదు, ఇప్పుడు ఆ ముసలం దెబ్బలకి నువ్వు చావకుండా ఉండాలంటే దానికి ఒక మహామంత్రం నీకు ఇస్తున్నాను అని ఆయన ఏం చేశాడు, చాముండా మంత్రం, చండీ మంత్రం ఇచ్చాడు. దానికి నవార్ణ మంత్రం అని పేరు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, ఇది అమ్మవారి యొక్క నవార్ణ మంత్రం. ఈ మంత్ర జపం చేసిన వారిని అమ్మ కవచమై కాపాడుతుంది. నువ్వు నా మాట విని మన హస్తినాపురంలో మన పూజామందిరంలో మన పూజామందిరంలో సువర్ణముతో తయారు చేయబడిన అమ్మవారి యొక్క అష్టభుజాదేవి యొక్క విగ్రహం ఉంది, అక్కడ 108 పర్యాయాలు జపం చేయి. తెల్లని మల్లె పువ్వులతో ఎర్రని పాటలీ పుష్పాలతో పూజ చేయి, అమ్మ అనుగ్రహం పొందు, అమ్మ అనుగ్రహంతో నువ్వు యుద్ధంలో విజయం పొందుతావు అనగానే ఈ వత్సంధ్రుడు భక్తితో అమ్మని పూజించాడు. నవార్ణ మంత్ర జపం చేసి ఎర్రని తెల్లని పువ్వులతో పూజించాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షం కాకుండా విగ్రహంలోంచి అదృశ్య రూపంలోనే ఆయనకు ఒక సందేశం ఇచ్చింది. నాయన వత్సంధ్ర, నీకు నేను ఉపకారం చేయటానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశాను. పాతాళ లోకంలో నీ కాబోయే భార్య కోసలరాజు కూతురు ముదావతి కుజంభుడి దగ్గర ఉన్న ముసలాన్ని 3 రోజుల నుంచి పట్టుకుని ఉన్నది. ఆ రోకలిని కన్యామణి పట్టుకున్నాక ఇక వాడు ఎవరి మీద ప్రయోగించినా ఏం ఉపయోగంలా, కాబట్టి వాడు రోకలితో నిన్ను చంపలేడు. రోకలి తప్ప మరో వస్తువు నిన్ను చంపలేదు. తక్కిన ఆయుధాలతో వాడు యుద్ధం చేస్తే నువ్వు మహావీరుడివి, నీ కోదండంతో విజృంభించు, బాణాలతో వాణ్ణి వాడి సైనికుల్ని చీల్చి చండాడు, అసహాయ సూర్యుడివై ఆ రాక్షసుని సంహరించి ఆ అమ్మాయిని తెచ్చుకో, నిశ్చింతగా వెళ్ళు, నేను నీకు కవచమై వెన్నంటి కాపాడతాను, నీ ఒంటి కవచంలో ఉంటాను, నీ శరీరంలో ఉంటాను, నీ కోదండంలో ఉంటాను, నీ అపార కోదండ పాండిత్యాన్ని చూపించు అన్నదట అమ్మ. ఇప్పుడు ఆయన ధైర్యంగా తండ్రికి నమస్కరించి మహారాజు గారి దగ్గరకు వచ్చాడు, విదూరుడి దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే ఆయన చెప్పకుండా వెళ్ళకూడదు కదా, చెప్పకుండా వెడితే రేపు పొద్దున్న నువ్వే మా అమ్మాయిని రక్షించావని నమ్మకం ఏంటంటాడు ఆయన. అందుకని ముందు విదూరుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, నేను హస్తినాపుర సింహాసనాన్ని పరిపాలిస్తున్నటువంటి భనందుడని రాజుగారు కొడుకున్నారు కానీ ఆయన ఆనందపడిపోయి, ఓరి నువ్వుట్రా నాయన, మీ నాన్న నేను కలిసి చదువుకున్నాం, నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది, నిన్ను చూస్తే మీ తండ్రిని చూసినట్టుంది నాయన, ఆ తండ్రి ఎంత వీరుడో నువ్వు అంత వీరుడివే, నేను చిన్నప్పటి నుంచి అంత వీరుడిని కాదు, మీ నాన్నగారు కొంచెం పరాక్రమవంతుడు సాహసవంతుడు, నువ్వు మళ్ళీ అంత వాడిపోయి వచ్చి నా కుమార్తెను నాకు తెచ్చి ఇస్తానని శపథం చేసావు, ఇది నాకు బ్రహ్మానందం కలిగిస్తోంది, దిగ్విజయంగా వెళ్ళిరా, ఆ రాక్షసుని సంహరించు, కొంచెం జాగ్రత్త, వాడి దగ్గర రోకలు ఉందిట, అదొక్కటి మాత్రం నాకు భయం కలిగిస్తోందంటే, మామగారు రోకలు గురించి మీరు ఆలోచించడం మానేయండి, నేను చూసుకుంటానని అట్టిన ఆయన మొత్తం మీద సాగనంపాడు. అతి నిశాత ఖడ్గంబు బాణాసనంబు లలిత గోధాంగుళిత్రాణములు ధరించి అమ్మహాముఖ బిల్లమున అతలమునకు అమిత సైన్యముతోదని ఆర్చుటయును. ఆ క్షణమే ఈ వత్సంధ్రుడు ఓ మంచి పదునైన ఖడ్గం వరలో పెట్టుకున్నాడు. అతి నిశాత ఖడ్గం అన్నాడు. శాత పదునైన, నిశాత బాగా పదునైన, అతి నిశాత బాగా మిక్కిలి పదునైన అనమాట. అంత మంచి పదునైన కత్తిని వరలో పెట్టుకున్నాడు, ధనుస్సు పుచ్చుకున్నాడు, బాణములు అమ్ముల పొది వెనక పెట్టుకున్నాడు, ఒంటికి గొప్ప కవచం వేసుకున్నాడు, ఉడుము చర్మముతో తయారు చేయబడినది, అందుకే దానికి గోధాంగుళి త్రాణం, త్రాణము అంటే కవచం అండి, పూర్వం ఒంటికి కవచం వేసుకునేవారు, అది ఉడుము చర్మంతో తయారు చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. ఉడుము చర్మం ఏంటనమాట, ఒంటికి బాణం వేస్తే ఆ బాణం ఈ చర్మంలో దిగుతుంది కానీ చర్మం దాటి లోపలికి వెళ్ళదు, అందుకే అప్పుడప్పుడు మహారాజులు కొంతమంది ఉడుము చర్మముతో తయారు చేసినటువంటి కవచం వేసుకునేవారు. గోధాంగుళి త్రాణం అంటే అదనమాట, ఉడుము చర్మముతో తయారు చేయబడిన కవచం. అది ధరించి కొద్దిమంది సైనికుల్ని వెంట పెట్టుకుని, ఒరే మీరు బయటే ఉండండిరా, నేను ఒక్కడే కింద కడతానని పాతాళ బలం గుండా పాతాళ లోకానికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి శంఖం ఊదాడు భయ్ అని, శంఖారావానికి వాడు సంఖిన్నుడైపోయాడు, శంకించాడు, వణికిపోయాడు. ఎవడ్రా వాడు నా నగరం దగ్గరకు వచ్చి నా నగరద్వారం పగిలిపోయేంత పెద్ద శబ్దం చేశాడు, శంఖం ఊదిన ఆ దుర్మార్గుడు ఎవడో వాడిని సంహరించి ఇంకా జీవితంలో ఈ పాతాళ లోకానికి మరొకడెవడూ రాకుండా చేస్తానంటూ వాడు యుద్ధరంగానికి వచ్చాడు. ఒక్కడు తీరా చూస్తే ఒకడే వత్సంధ్రుడు కనపడగానే వాడు తెల్లబోయి, ఇంత పాతాళ సామ్రాజ్యాన్ని జయించడానికి ఒక్కడు వచ్చేవట్రా, కాసుకోరా అని యుద్ధం చేశాడు. వత్సంధ్రుడు మహావీరుడు సహజంగా, అర్జునుడు రాముడు వాళ్ళందరినీ మించినవాడు, రాముడిని మించినవాడు ఎవడు ఉండడు కానీ అర్జునుడిని కూడా మించినవాడు వాడు. ధనుస్సుని ఎప్పుడు తీస్తాడో ఎప్పుడు అల్లెతాడుకి బాణం ఎక్కువ పెడతాడో తెలియదట, బాణాలు మహావేగంగా వేశాడు. వేసి వాడి సైనికుల్ని 100,000 మందిని కేవలం 2.5 గంటల్లో కూల్చి పారేశాడు. దాంతో వాడు వణికిపోయి, ఓరి దుర్మార్గుడు కూడా ఎంత వీరుడివా నువ్వు, కాసుకో, 2 నిమిషాల్లో వస్తాను ఇప్పుడే అనగానే, వెళ్ళి రారా, నువ్వు ఎప్పుడు వస్తావు అప్పటిదాకా కూర్చుంటాను, ఈ లోపు మీ వాళ్ళ సంగతి చూస్తాను అని మిగతా వాళ్ళందరినీ నేను అరకడం మొదలెట్టాడు అడ్డంగా. వాడికి 500,000 మంది సైనికులు ఉన్నారట, రాక్షస సైనికులు. వాళ్ళ మీద బాణాలు వేసి కొందరికి కాళ్ళు నరికాడు, కొందరి చెవులు నరికాడు, కొందరికి కళ్ళు పీకాడు, కొందరికి పళ్ళు పీకాడు, కొందరికి ఒళ్ళు పీకాడు, కొందరికి జుట్టు నరికేశాడు, కొందరి చేతులు తెగిపోయాయి. పొట్ట మీద బాణాలు వేస్తే పొట్టలో ఉన్న పేగులు బయటకు వచ్చి అందులోంచి నెత్తురు బయటికి వచ్చేసింది. ఆ రక్తం పాతాళ లోకంలో ఓ మహాప్రవాహమై ప్రవహించడం మొదలుపెట్టింది. అంత భీకరయుద్ధం చేశాడు ఆయన. ఈ రక్త ప్రవాహంలో చేతులు కొట్టుకుపోతున్నాయట, తెగిపోయిన చేతులు. ఆ చేతులు ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద మొసళ్ళల్లో ఉన్నాయట. ఈ పైన తలకాయలు తెగిపోయినప్పుడు జుట్టు ఉంటుంది కదా, ఆ తలకాయలు కొట్టుకుపోతున్నప్పుడు ఆ జుట్టు నాచులే కనపడిందిట. ఈ పెద్ద పెద్ద తొడలు కొట్టుకుపోతూ ఉంటే మొసళ్ళల్లో ఉన్నాయట. అంత భీకరమైన దృశ్యం కనపడింది. ఇంతలో వీడు పూజామందిరంలోకి వెళ్ళి జాయ్ జగదంబ అని ఆ రోకలు గుచ్చుకొచ్చాడు. ఈ రోకలు ఉంటే కానీ వాడు సంపలేం ఆయుధాలతో అని పాపం వాడు రోకలు గుచ్చుకొచ్చాట. ఆ రోకలు గుచ్చుకొచ్చి హుమ్మని మీదకు విసిరాడు. ఆ రోకలి వత్సంధ్రుడికి తగిలింది, తగిలి కింద పడిపోయింది. వీడు తెల్లబోయాడు. పూజా వ్యాజంబున నెచ్చలు తన కరంబున అంటుటం చేసి నిర్వీర్యత్వంబునుంది అన్నారు మార్కండేయ ప్రాణులు. పూజ అనే వంకతోటి గదిలో కూర్చుని ఏం చేసింది? మొదావతి దాన్ని ముట్టుకుందిగా, దాంతో అది కాస్త నిర్వీర్యం అయిపోయింది, దాని శక్తి పోయింది. అది ఒక పువ్వురేకులో ఉందన్నమాట. పువ్వురేకుతో కొడితే ఎలా ఉంటుందండి? అలా అయిపోయిందట. దీంతో కొడితే నాకేమవుతుంది అంటే, కొట్టేవాళ్ళు కొడితే అది వేరే విషయం. కానీ ఇప్పుడు అలాగా నిర్వీర్యమే కింద పడిపోయింది. వాడు తెల్లబోయాడు. మళ్ళీ పుచ్చుకుని మళ్ళీ కొట్టాట. రే, నువ్వింక ఎన్నిసార్లు ఆ రోకలితో నన్ను కొట్టినా నాకేం అవ్వదు, నీ పని అయిపోయిందిరా మూర్ఖుడా. ఈ రోకలి చేత ఉన్నదని అహంకరించి బెంకంతో శంకించక కింకతో ఎంతోమందిని సంహరించావు. ఈ రోకలి అండ చూసుకుని ఎంతోమంది స్త్రీలని అపహరించావు, చెరపెట్టావు, మోసగించావు, చెయ్యరాని అకృత్యాలు చేశావు. దేవతల్ని కూడా ఈ రోకలితో బెదిరించావు. ఇక ఈరోజు నీ ఆటలు నా దగ్గర చెల్లవు. ఏ రోకలిని చూసుకుని నువ్వు విజృంభించావో రోకలికి పనిచేయదు. ఈరోజు నీకు స్వర్గద్వారాలు తెరవడం ఖాయం. నీలాంటి పాపాత్ముడికి స్వర్గం ఏమిటి? నీవు యముడి దగ్గరికి వెళ్ళి కుంభీపాకం వంటి నరకాలు అనుభవించాలరా కుజంభ, నీ దంభమంతా నా సంరంభంతో తొలగిపోతుంది అని పలికి తీవ్రమైన అనిలాస్త్రం వేశాడు. అనిలము అంటే వాయువు. అనిలాస్త్రం బట్లు వక్షం భవియ కొన్నిన వేతాసుడై ఆజికూలెందను జేంద్రుండప్పుడ చోత్సవమున ఫణభృద్ధామములాసియ్యన్ తనరన్ గీర్వాణవాద్యధ్వనులు చెల్లగన్ గంధర్వగీతంబులిం పొదవ నవోద్యత్ పుష్పవృష్టి ధరణిపు సుతమూర్ధస్థలం బొప్పెనం. మంచి మంత్రాన్ని పఠించి అనిలాస్త్రం వాయవ్యాస్త్రం వేశాడు. వాయవ్యాస్త్రం అంటే ఏమిటి? వాయువు యొక్క మంత్రం చదివి ఒక బాణం విడిచిపెడతారు. అప్పుడు ఆ బాణం నుంచి భయంకరమైన పెనుగాలి, తుఫానుగాలి వస్తుంది. ఆ గాలికి వాడు కొట్టుకుపోయాడు. గాలి వాడిని కింద పడగొట్టింది. ఆ తర్వాత వాడు గుండెల్లో బాణం దిగింది. ఒక్క దెబ్బకి కుప్ప కూలిపోయాడు వాడు. వాడు చావగానే పాతాళ లోకంలో ఉన్న రాక్షసులంతా అడవి తొలచోటికి పారిపోయారు. అప్పుడు పాతాళ లోకంలో ఉన్న పావులంతా బ్రహ్మానందం పొంది అప్పటిదాకా పుట్టల్లో దాక్కున్నారట. పాతాళంలో కూడా పుట్టల్లోనూ చెట్లలోనూ అక్కడక్కడ దాచుకున్న పావులన్నీ బయటకు వచ్చి ఇలా పడగలు బయటెట్టి, ఆహా మహారాజ కుమారా, నువ్వు ఎంత గొప్ప అడవి, పాతాళ లోకం మాది, అయినా ఈ దుర్మార్గుడు ఇంతకాలం మమ్మల్ని ఎక్కడెక్కడో దాక్కునేలా చేశాడు, వాడి దెబ్బకి తట్టుకోలేకపోయాం. వాడు ఎంత క్రూరుడో తెలుసా, మా నెత్తి మీద ఎంత మణులు ఉండేవి, వాడు మా పడగలు కొళ్ళబొడిచి ఆ మణులు పీక్కున్నాడు. రత్నములను మత్కాంత రత్నములను పుచ్చుకొన్న రకసుని పొరిల్ యత్నమున వ్రచ్చి వైచితి పత్నులు రత్నములు కలిగి బ్రతికితిమయ్యా. నాయన వీరాధి వీరుడా, మేము పడిన బాధలు నీకు తెలియదు. భూలోకవాసులు మీరు పడిన బాధల కంటే పాతాళ లోకవాసులమైన నాగులం మేము చాలా బాధలు పడ్డాం. ఈ దుర్మార్గుడు మా నెత్తిని కొళ్ళబొడిచి రత్నములు పీకాడు. కేవలం రత్నములేనా, మా కాంతారత్నములను, మా భార్యల్ని ఎత్తుకుపోయాడు. కాంతారత్నం అంటే ఆడవాళ్ళలో గొప్పవాళ్ళు అనమాట, స్త్రీ శ్రేష్ఠులు. శ్రేష్ఠ సౌందర్యం కలిగిన పతివ్రతలైన మా భార్యల్ని పట్టుకుపోయాడు. రత్నాలు కాంతారత్నములు పట్టుకుపోయిన ఈ రాక్షసుణ్ణి చీల్చి చెండాడి మమ్మల్ని రక్షించావు. నీ దయ వల్ల పత్నులు రత్నములు తిరిగి మాకు దక్కాయి. వాడు చావగానే మళ్ళీ రత్నాలు ఎత్తుకొచ్చాయి. మా భార్యలు మా దగ్గరకు వచ్చారు. ఇటువంటి క్రూరుడు యుగానికి ఒకడు పుడుతూ ఉంటే మాలాంటి వాళ్ళం ఏం సుఖంగా ఉంటాం? నువ్వు విష్ణు వంశతో పుట్టిన పుణ్యాత్ముడు అయి ఉంటావు. ఒక్క అస్త్రంతో వాడిని కొళ్ళగొడిచి చంపి మమ్మల్ని రక్షించావు. కళ్యాణ ప్రాప్తిరస్తుని దీవించారు. ఎంతలో అక్కడికి అప్పుడు అశేషోరగేశ్వరుండైన శేషుండు వేయించేసి ఆదిశేషుడు వచ్చాడు. ఆయన కూడా వాడిని ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే వాడి చేతిలో ముసలం ఉంది కదండి, వరాలు ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. అందుకే ఆదిశేషుడు వచ్చి ఆ కుజంబుడి ముసలం గుచ్చుకున్నాడు. ఇంక ఈ రోజు నుంచి ఈ ముసలం ఎవరికీ అందుబాటులో లేకుండా నా దగ్గర అట్టే పెడతాను. వాడు చచ్చాడుగా, దాంతో ఈ ముసలం వల్ల ఎవరికీ ప్రమాదం ఉండదు అని ఆ ముసలాన్ని తీసుకుని, బాబు వత్సంధ్ర, ఈ ముసలమునకు నేను సునందము అని పేరెడుతున్నాను. ఎందుకో తెలుసా? దీనివల్ల మా పాతాళ లోకవాసులకి ఆనందం కలిగింది. ఇప్పుడు ఒక రహస్యం చెబుతున్నా విను. ఈ రోకలి విశ్వకర్మ ద్వారా వీడు తయారు చేయించుకున్నాడు. ఈ రోకలి చేతిలో ఉన్నంత వరకు వాడికి తిరుగులేదు. ఆఖరికి నేను కూడా వాడికి ఎదురుగుండా వీళ్ళు యుద్ధం చేస్తే వాడు ఆ రోకలతో నా పడగల మీద కొడితే నా పడగలు చితికిపోయేవి. అందుకే మేమంతా వాడికి కనపడకుండా దాక్కోవాల్సి వచ్చింది. నీ అదృష్టం ఏమిటంటే నీ కాబోయే భార్య అమ్మవారి ఉపాసకురాలు, పరమేశ్వరి కటాక్షం పొందినది. నువ్వు పరమేశ్వరి కృప పొందినవాడివి. నువ్వు అమ్మ ఉపాసకుడివి. ఆ అమ్మాయి అమ్మ ఉపాసకురాలు. ఆ అమ్మాయి నీ అదృష్టం వల్ల అమ్మను ఉపాసిస్తే అమ్మ ప్రత్యక్షమయ్యి, ఓ అమ్మాయి, ఈ రాక్షసుడి దగ్గర ఉన్న రోకలి తన శక్తిని కోల్పోవాలంటే ఆడవాళ్ళు కన్యామణులు ముట్టుకోవాలి అని చెప్పింది. అందుకే నీ కాబోయే భార్య మొదావతి కన్యామణి ఈ రోకల్ని పట్టుకుంది నాయన, గట్టిగా ఆవిడ పట్టుకోబట్టి దీని మహిమ పోయింది. లేకపోతే నువ్వు వెళ్ళిపోయేవాడివి. నీ భార్య నిన్ను రక్షించింది. ఆమెకు నీకు కళ్యాణమవుగాక, నీకు సత్కీర్తి లభించుగాక, నీ వంశంలో ఉత్తములైన పిల్లలు పుట్టుదురుగాక, అపవిత్రులు అసలు నీ వంశంలో పుట్టకుండా ఉందిరుగాక, మీ వంశంలో వాళ్ళు భవిష్యత్తులో కూడా సకల లోకాలని రక్షించెదరుగాక అని శేషుడు ఎంతో ప్రేమతోటి వాళ్ళిద్దరిని దీవించాడు. ఆ తర్వాత పాతాళలోకవాసుల్ని పిలిచి రాక్షసుడి యొక్క చెరలో ఉన్న ముదావతిని తెమ్మనగానే కొంతమంది నాగులు, నాగ స్త్రీలు వెళ్ళి పాతాళ లోకంలో కుజంబుడి అంతఃపురంలో ఉన్న ముదావతి దగ్గరికి వెళ్ళారు. ఆ తలుపులు పగలగొట్టి ముదావతిని బయటికి తీసుకొచ్చి, అమ్మాయి ఇక నీకు రాక్షస పీడ లేదు, వత్సంధ్రుడనే ఒక వీరుడు పాతాళానికి వచ్చాడు, కుజంబుడిని సంహరించాడు. ఇప్పుడు కుజంబుడి వల్ల నీకే కాదు మా నాగలోకవాసులం కూడా కష్టాల నుంచి విముక్తి పొంది సుఖం పొందాం అని విషయమంతా చెప్పి ఆమెను తీసుకుని ఆదిశేషుడి దగ్గరకు వచ్చారు. ఆదిశేషుడు ఇద్దరిని దీవించాడు. ఆ తర్వాత వత్సంధ్రుడు ఈ సునీతి సుమతి అని పేరు కలిగిన రాజుగారి కొడుకులను కూడా చెరసాల్లో ఉన్న వాళ్ళు కూడా విడిపించి తీసుకుని మొత్తం మీద రాజుగారి కూతుళ్ళని కొడుకుల్ని వెంట పెట్టుకుని విదూరథుని దగ్గరికి వెళ్ళాడు. జనవల్లభ భవదాజ్ఞంజని అద్దానవుని దునిమి శౌర్యమెసగా నీ తనయురా కూతుల్ని తెచ్చితి వనరింపు ప్రీతి మెద్ది ఉచితముదాని. మహారాజా, నీవు చెప్పినట్టే నేను రాక్షసుణ్ణి సంహరించాను, నా పరాక్రమం చూపించాను, అమ్మ కటాక్షం పొందాను. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కూతురు, ఏం చెయ్యాలో అది చెయ్యి అనగా, ఇంక చేసేదేముంది నాయన, నేను ఎప్పుడో మాట ఇచ్చాను, నేను నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాను. ఇదిగో వశిష్ఠుడనే నా కులగురువు సాక్షిగా, నీవు నిరంతరం పూజించిన అమ్మ సాక్షిగా, నా కూతురు పూజించిన జగదంబా సాక్షిగా నీకు కన్యాదానం చేస్తున్నాను అని శుభముహూర్తంలో వత్సంధ్రుడికి ముదావతికి కళ్యాణం చేశాడు. ఆ కళ్యాణానికి హస్తినాపురం నుంచి భనందుడు వచ్చాడు. ఇదేమో కోసల రాజ్యం, సరయూ నదీ తీరంలో పెద్ద పందిరి వేసి అపూర్వ రీతిలో అక్కడ కళ్యాణం జరిగిందిట. అందరికీ నిమిషాల్లో వార్త వెళ్ళిపోయిందండి పెళ్ళంటే. ఆ రోజుల్లో పెళ్ళనగానే వార్తని తముకు వేసి చెప్పేసేవారు. ఇక్కడ మొదలెడితే టముకలు ఓడిపోయేది. ఈ వార్త వెళ్ళింది, ఎక్కడి లేని వాళ్ళు వచ్చారట, మొత్తం ఈ భూమండలంలో ఉన్న అశేష ప్రజానీకం వచ్చారట, వారు వీరు అనే తేడా లేకుండా వచ్చారట. ఇక బిచ్చగాళ్ళు అయితే చెప్పేక్కర్లా, బిచ్చగాళ్ళకి పండగ. 5 రోజుల పాటు కళ్యాణం జరిగితే ఆ 5 రోజులు పిండి వంటలతో భోంచేశారు వాళ్ళు. పాయసం, దద్దోజనం, కట్టుపొంగలి, పులిహార, ఒకటి అంటూ ఓరి నాయనో, ఇక పిండి వంటలకు అర్థం అర్థం లేకుండా అయిపోయిందనమాట. ఇంకా కట్టుకుని వాడికి కట్టుకున్నట్టు బట్టలు ఇచ్చేసేట రాజుగారు. పట్టుకుపోవడమే, బుట్టల్లో గంపల్లో పెట్టారు వస్త్రాలు, ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టుకుపోయేవారట. ఆ రోజుల్లో గొప్ప విషయం ఏంటంటే బుట్టలో బట్టలు పెట్టి ఎవరికి కావాలి కావలసిన వాడు పట్టుకెళ్ళంటే ఈ బుట్ట ఎత్తుకుపోయి అమ్ముకునేవారు కాదు, మనిషికి కావలసినవే పట్టుకెళ్ళేవారు. అందుకే దర్జాకి అక్కడ పెట్టేవారట. అలా కాకుండా పురాణం అయిపోయాక మొత్తం పళ్ళని అక్కడ పెట్టి, ఒరే పిల్లలారా అంటే ఒకడే గంపట్టుకుపోతాడు ఇక్కడ. అందుకే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళతో పడలేక గంప లేదు దుంప దిగుతుందని బయట పెట్టేస్తాం అనమాట. అలా నిజాయితీగా ఉండి ఎంత లాభండి. శుభముహూర్తంలో ఇలా అందరికీ కళ్యాణం సమయంలో ఎన్నో కానుకలు ఇచ్చాడు ఆ రాజు. ఆ తర్వాత మహానుభావుడు ముదావతితో వత్సంద్రుడు హస్తినాపురానికి వెళ్ళి ధర్మబద్ధంగా సకల సుఖాలు అనుభవిస్తూ ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. ఆ నరపతికి సునందకు భూనుత చరితులు ప్రతాప భూయిష్ఠులు సత్సూనులు పదుండ్రు పుట్టిరి నానా సంగ్రామకేళి నైపుణరూఢు. ఆ మహారాజు వత్సంధ్రుడికి అతని భార్యకి 10 మంది కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడి పేరు ప్రాంశుడు. ఈ ప్రాంశుడు అనేవాడికి కనిత్రుడు అని పేరు కలిగిన ఒక కొడుకు పుట్టాడు. ఈ కనిత్రుడు అత్యంత పవిత్రుడు. కనిత్రుడు పుట్టిన తర్వాత ఇంకొక 4 పుట్టారు వరసగా. పెద్దవాడు కనిత్రుడు, రెండోటటువంటి వాడు దాంతుడు, మూడోవాడు శాంతుడు, నాలుగోవాడు ఉదావసుడు, ఐదోవాడు కుశావర్తుడు. వీళ్ళ నాన్నగారు అంటే ప్రాంశుడు ఒకరోజు 5 కొడుకుల్ని పిలిచాడు. ఇదంతా అమ్మ చరిత్రే, మొత్తం అంతా ఈ కథ అంతా అమ్మ జగన్మాత యొక్క మహామహిమని చాటేదే. ఇందాక చెప్పిన వత్సంద్రుడు జగన్మాతను పూజించి తరించిన వాడే, అలాగే అతని భార్య ఉదావతి జగన్మాత భక్తురాలే. ఇప్పుడు జరగబోయే కథ కూడా ఆ జగన్మాత కటాక్షం పొందిన భక్తుల యొక్క చరిత్రే. ఏతావత ఈ పురాణం ఏం చెబుతున్నది, భగవంతుణ్ణి మీరు ఏ రూపంలో అయినా కొలవండి, కానీ మాతృ రూపంలో కొలిస్తే తొందరగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మాతకి కరుణ ఎక్కువ. శ్రీమాత అన్నంత మాత్రం చేత జగన్మాత తొందరగా దిగొస్తుంది. అవ్యాజ కరుణామూర్తి. సహజంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ యొక్క గుండె తొందరగా కరుగుతుంది. నేను చెప్పేది స్త్రీలు అనేది, స్త్రీ రూపంలో ఉన్న పురుషులు కాదు మళ్ళీ, కొంతమంది ఆడవాళ్ళు కింద ఉంటారు కానీ వాళ్ళ హృదయాలు కూడా మగవాళ్ళని మించి కాఠిన్యంతో ఉంటాయి. అలాంటి వాళ్ళు కాకుండా కోమలమైన హృదయము కలిగి మాతృమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఎంత ప్రేమ అండి. ఇందాక ఒక ఆవిడ చూశాను నేను, ఇవాళో రేపు నిన్నో కానీ గోశాలకు వచ్చింది ఆవిడ. ఆ గంగడోలు ముట్టుకుంటూ వాళ్ళ అబ్బాయిని పిలిచినట్టే అనమాట. వాళ్ళ అబ్బాయి పేరు ఏమిటో తెలియదు, పోసే బాలాజీ అనుకుందాం కాసేపు, బాలాజీ బాలాజీ అని. వాళ్ళ అబ్బాయి కూడా అంత ముద్దెట్టిందో లేదు కానీ ఆ దూడకి ఎంత బుద్ధి పెట్టిందో, దానికి బెల్లం పెట్టింది, దాని నోట్లో పండు విడదీసి పెట్టింది. శంకర్ అని పేరెట్టారు దానికి. ఆవిడకి మాత్రం శంకర్ కదా వాళ్ళ అబ్బాయి. ఆ దూడను చూసినప్పుడల్లా ఆవిడ కన్నీళ్ళు పెట్టుకునేది. ఆహా, స్త్రీలు ఇలాంటి వాళ్ళు కదా, కోమల హృదయం అంటే ఇది కదా అనిపించింది అనమాట. జంతువుల్ని కూడా ప్రేమించాలండి మనం. ఆవుల్లో దేవతలు చూడాలి, మేకల్లో దేవతలు చూడాలి. అలా చూసేవాళ్ళు ఉన్నారు. అందుకు చెప్తున్నాను, మా పీఠానికి ఒక ఉడత వస్తూ ఉంటుంది. ఆ ఉడతను చూసినప్పుడల్లా మా ఆవిడ ఆనందంతో దగ్గరికి వెళ్ళిపోయి దానికి దానిమ్మ గింజలు ఇస్తే ఉడత దానిమ్మ గింజలు తిని వెళ్ళిపోయేది. పశువులు, పక్షులు, చేపలు, పీతలు, నత్తలు ఇవన్నీ పరమాత్మ స్వరూపాలండి. మీకు కొన్ని కొన్ని పురాణాల కథలు వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. నారద పురాణంలో నారదుడు పూర్వజన్మలో ఒక గొప్ప ముని బాలకుడు. ఒకప్పుడు ఒక జన్మలో ఆ ముని బాలకుడు అడవికి వెళ్ళాట. అక్కడ జింకను చూశాడు, దాన్ని ప్రేమించాడు, దానికి ఎంత అరటిపళ్ళ గుజ్జు పెట్టాడు, రేగుపళ్ళ గుజ్జు పెడతాడు. అలాగే సింహం పిల్లలు వచ్చింది, సింహం పిల్లలను కూడా శాకాహారం చేసాడు ఆయన. ఆయన అంటాడు అక్కడ నారద పురాణంలో నారదుడు పూర్వజన్మలో, ప్రతి ప్రాణిలో నాకు నా తల్లో నా తండ్రో లేకపోతే కూతురో కనపడుతున్నారు, కానీ దురదృష్టం కొంతమందికి ఈ జింకలో ఆహారం కనపడుతోంది. అంటే దాని వాడు మాంసం తినడానికి ఉపయోగిస్తున్నాడు. ఆ మేకపిల్లను చూస్తే, దాని శరీరాన్ని చూస్తే నాకు దేవుడు కనపడుతున్నాడు, వాడు దాన్ని కోసి తినాలనుకుంటున్నాడు, వాడు మరి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు అంటాడనమాట. మన హృదయంలో కోమలత్వం పెరిగిపోతే, కాఠిన్యం కరిగిపోతే ప్రతి ప్రాణిలో మన పిల్లలే కనపడతారు. అప్పుడు మనం ఎలా తినగలుగుతామండి? ఓ చేపను చూసాం, అందులో మీ పాప కనపడింది, ఈ చేపే మీ పాప అయితే దాని బండరాయి మీద ఆదివారం వర్రని అరగదీసి దాన్ని కోసుకు ఎలా తినగలుగుతాం? ఓ మేకను చూసాం, ఆ మేకలో మీ కొడుకు కనపడితే దాని పేక కొయ్యగలవా? మేక పేక కొయ్యగలవా? అందులో నీ కొడుకు కనపడితే కొయ్యలేవు కదా. మరి ఓ గొర్రె కనపడింది, ఆ గొర్రెని ఎలా కొయ్యగలుగుతావు? అందులో ఆ గొర్రెలో మీ వాడెవడో కనపడితే, మీ కుర్రాడు గొర్రె అనుకోండి, ఆ గొర్రె అప్పుడు దాన్ని ఎలాగో కుర్ర ఇప్పుడు కుర్రాళ్ళ బుర్రలు ఎలాగో గొర్రె గొర్రెలు అనుకోండి, కానీ కొయ్యగలవా మనం? అంటే మనకు అందులో కనపడాలి, ఆ భావన కనపడాలి. అలా కనపడితే తిట్టలేము. నాకు అందుకే వచ్చిన తెప్పలు ఏంటంటే, ఎవడు కనపడినా అందులో అమ్మవారే కనపడుతూ ఉంటే వాడిని ఏం అనలేకపోతున్నాను అనమాట. మీకు కూడా తెలుస్తుంది, ఆ మార్గంలోకి అడుగు పెట్టగా సాటివాళ్ళ మీద మనం కేకలేయగలుగుతామా? నీ పక్కన కూర్చున్నవాడు నా పక్కన కూర్చున్నాం అని మోచేత్తలో తొయ్యగలుగుతామా? మనకి ఎంత గోడ కావాల్సి వచ్చినా గోడ మీద ఇలా జారబడ్డాం, పక్కన ఎవరినో కూర్చున్నారు అని తొయ్యగలమా? తొయ్యలేము. ఎందుకని అందులో అమ్మ కనపడుతుంది కనుక. అమ్మ నీకు కనపట్టలేదు, బొమ్మే కనపడుతుందంటే నీకు ఉపాసన లేదు, ఎంతసేపు ఇదే తప్ప. కాబట్టి ఇది హాస్యంగా తీసుకోకూడదు. క్రమక్రమంగా మనకి జ్ఞానోదయం కావాలి. సాటి ప్రాణులలో పరమాత్మను చూడగలగాలి. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఈ చరాచర జగత్తులో అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు ఉన్న ప్రతి ప్రాణి పరమాత్మయే. అది ప్రేమంటే. అంతేగాని నీ మతం కాని వాళ్ళందరినీ నరికేయి, వాళ్ళని చంపేయి, వాళ్ళ మీద బాంబేయి అంటే అది మతమవుతుందా? అది మతం కదా, అది అబ్బాది పైత్యం, అది చాలా భయంకరం, క్రూరత్వం, రాక్షసత్వం. అది ఎప్పుడైనా మీరు వేద మతంలో ఇతర మతస్థులు చంపమని ఉంటుందా? ఉండదు. కానీ తక్కిన వాళ్ళు అందరూ చంపేస్తున్నారు. అందుకే వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. ప్రేమ చాలా గొప్పది. అదే కదా బుద్ధుడు బోధించింది, బాణంతో హంసను కొట్టేవాడి కంటే, హింసించేవాడి కంటే దాని ప్రాణం తీసిన గౌతమ బుద్ధుడు గొప్పవాడు కనుక బుద్ధుడికి హంసనిప్పించాడు శుద్ధోదరుడు ఆయన మంత్రులు కలిసి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మని పూజించటం వల్ల మనకు హృదయం కోమలత్వం పెరుగుతుంది. ఈ హస్తినాపుర సింహాసనంలో చాలా కాలం అమ్మనే ప్రేమించి అమ్మని పూజించారు. ఆ వంశంలో కనిత్రుడు మొదలుకుని ఐదుగురు కొడుకులు పుడితే అప్పుడు వాళ్ళ నాన్నగారు ప్రాంసుడు అన్నాడు, ఒరే మీ మా తండ్రి వత్సంద్రుడు, మీ తాత వత్సంద్రుడు, అలాగే మా అమ్మ మీ బామ్మ అయిన ముదావతి అమ్మ భక్తులు, మీరు కూడా అమ్మని పూజించండి, ఈ సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చెయ్యకండి, ఐకమత్యంతో బ్రతకండి, దొరక్క దొరక్క మానవ జన్మ వచ్చింది, ఆ మానవ జన్మలో కూడా మీరు నరపతులయ్యారు, ఐదుగురు చేతి ఐదు వేళ్లలా కలిసి ఉండండి, ఈ కనిత్రుడు పెద్దవాడు, వీడు మీకు రాజవుతాడు, తక్కిన వాళ్ళు ఆయనకి సేవ చేస్తూ ఉండండి, ఆస్తి కోసం, సంపద కోసం, సామ్రాజ్యం కోసం తగాదా పడకండి. ఈ సంపద ఎంతకాలం నిలబడుతుంది? అన్నదమ్ములు కొట్టుకుని కోర్టుకు వెళ్ళారనుకుందాం, నిజంగా చివరికి ఏం మిగులుతుందండి? కళ్ళు పూసి తెచ్చులో పోట్లా? కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నగారికి ఒక రూపాయి ఎక్కువ వెళ్ళింది, నీకు ఏమైనా కమ్ములిగిపోతుందా? పోనీ దిక్కుమంది రూపాయి వాడితే అన్నగారు తిన్నాడు లేదా తమ్ముడు తిన్నాడు అనుకోకుండా రోజు కొట్టుకు తెచ్చిపోతే టక్కున పొద్దు నువ్వు పోతావు వాడు పోతాడు, ఆ తర్వాత మళ్ళీ ఈ జన్మ వస్తుందా? ఈ అన్నదమ్ములు ఐకమత్యం ఉంటుందా? ఎంతకాలం ఉంటాం మనం? అందువల్ల ఇలాంటి కథలు ఆదర్శంగా తీసుకోండి. రాజుగారు ప్రాంసుడు ఐదుగురు కొడుకులకి చెప్పాడు, ఐదుగురు ఐకమత్యంతో ఉండండి, ధనం కోసం కానీ, స్త్రీ కోసం కానీ, రాజ్యం కోసం కానీ కొట్టుకోకండి, వచ్చిన మానవ జన్మని సద్వినియోగం చేసుకోండినగా ఆ అన్నదమ్ములు విన్నారు. అప్పుడు కనిత్రుడు పట్టాభిషిక్తుడయ్యాడు. కనిత్రుడు ధరిత్రి ఏలికడు పెంపారన్, కనిత్రుడు ఈ భూమండలాన్ని టీవీగా పరిపాలించాడు, సంపదలతో పరిపాలించాడు, ప్రజలకు లోటు లేకుండా పరిపాలించాడు. నిరుపమ సచ్చరిత్రుడు కనిత్రుడు సర్వజనైకమిత్రుడు ఇద్ధరణ జితోగ్రశత్రుడతిదాంతుడు శాంతుడు సత్యవంతుడు ఆదరణయ ధర్మవంతుడు వదాన్యుడు హన్యుడు ధన్యుడంతరంగరహిత మన్యుడై కరముగారవమారగ ఏలే నేలపై. నిజంగా ఎవ్వరితో పోల్చటానికి వీలు కానంత పవిత్ర చరిత్ర కలిగిన వాడు కనిత్రుడు. సమస్త ప్రాణులకి మిత్రుడు ఆయన. యుద్ధరంగంలో ఒక్కసారి యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడా, యుద్ధ పరాక్రమం కలిగిన వాడు, శత్రువుల్ని చీల్చి చెండాడతాడు. దానం చేయటంలో విష్ణువుని మించిన వాడు, సత్యవంతుడు, నీతి తప్పని వాడు. సోదరులు ఆత్మీయులుగా కుమారులుగా భావించి సోదరులను కన్న కొడుకుల్లో చూసుకున్నవాడు దాత. అటువంటి మహానుభావుడు చాలా కాలం పరిపాలన చేసి ఓ రోజున ఏం చేశాడు, ఇంత విశాలమైన భూమండలం ఇప్పుడు నా చేతికి వచ్చేసింది, ఇటు మాతామహుల సామ్రాజ్యం పితామహుల సామ్రాజ్యం నాదయ్యింది. ఎందుకంటే మాతామహుల కాలంలో ఇంకా అక్కడ ఎవరు లేకపోవటం వల్ల ఆ సామ్రాజ్యం, కోసల సామ్రాజ్యం కూడా ఈయనకి వచ్చింది. ఈ అంగ వంగ కళింగ కోసలాది సమస్త భూమండలం నా చేతిలో ఉన్నది, నేను హస్తినాపుర సింహాసనాన్ని ఏకఛత్రాధిపత్యంగా చక్రవర్తిని పరిపాలిస్తున్నాను.